త్రిపురాంతకం మనకు తెలుసు కదా, త్రిపురాంతకము కంటి. అంతేకాదు అతుల జ్యోతిర్లింగమట యామ్యమున కంటి. యామ్యము అంటే దక్షిణ దిశ, దక్షిణ దిశ యందు నాకు జ్యోతిర్లింగం కనబడింది అన్నాడు. అది సిద్ధవటము, అక్కడున్న లింగం జ్యోతిర్లింగమే, దానికి ప్రమాణం పురాణంలో ఉన్నది. పలు పశ్చిమద్వార బ్రహ్మేశ్వరము కంటి, పశ్చిమద్వారంలో నాకు బ్రహ్మేశ్వరము కనబడింది అన్నాడు. ఇక్కడ బ్రహ్మేశ్వరం అంటే ఏమిటి? అలంపురం జోగులాంబ, అది బ్రహ్మేశ్వర క్షేత్రం, అక్కడ శివుడు బ్రహ్మేశ్వరుడు. చెలువందు నుత్తర శ్రీమహేశ్వర, శ్రీమహేశ్వరు కంటి. ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం అని చెప్పబడుతున్నది. ఇప్పటికీ ఆ క్షేత్రంలో అలాగున్నాయి. దీన్ని బట్టి పర్వతం ఏర్పడ్డాక సరిహద్దులు ఏర్పడలే, వీటితో పాటే శ్రీశైలం వచ్చింది తెలుసుకోండి. కనుక ఇవి నాలుగు ముఖాలట. అయితే ఈ నాలుగు ద్వారములే కాకుండా, నాలుగు ద్వారాలు ఏంటో గుర్తున్నాయి కదా, త్రిపురాంతకము, సిద్ధపటము, అలంపురము, ఉమామహేశ్వరం. ఇవి కాక ఉపద్వారములు కూడా మరికొన్ని శాస్త్రములు ఎందుకు చెప్పబడుతున్నాయి. ఒకటి ఈశాన్యంలో ఏలేశ్వరం, ఆగ్నేయంలో సోమశిల, నైరుతిలో పుష్పగిరి, వాయవ్యంలో సంగమేశ్వరం. ఇవి ఉపద్వారములుగా చెప్తారు. అంటే మరి ఎనిమిది కూడా చెప్పుకోవడం కానీ పురాణ ప్రకారంగా మనం పరిశీలించితే ఇక్కడ చిత్రం ఏంటంటే చతుర్ముఖ ద్వారములు చెప్పడమే కాకుండా చతుర్ద్వారములతో కూడిన శ్రీశైలంట పంచముఖ శివస్వరూపంట అది చెప్తున్నారు. ఈ రహస్యాన్ని మనకు పురాణాలు చాలా చక్కగా చెప్పాయి. అనేక పురాణాల్లో శ్రీశైల మహిమ చక్కగా చెప్పబడుతున్నది. అదృష్టవశాత్తు చక్రపాణి రంగనాథుడి వల్ల గ్రంథములు పరిశోధించే భాగ్యం లభించి అందులో ఉన్నవి కూడా తీసుకొచ్చి మీకు అందించే భాగ్యం లభించింది. దీనిలో ముఖ్యంగా పండితారాధ్య చరిత్ర రచించినటువంటి పాల్కురికి సోమనాథుడు, మహానుభావుడు, ఎన్ని రచించాడు తెలుసా? సంస్కృతంలో కూడా ఆయన సోమనాథ భాష్యము, రుద్రభాష్యం ఇచ్చాడు, గ్రంథాలు రచించాట. తెలుగులో కూడా చాలా రచనలు చేశాడు. వృషాధిపతి శతకం అని అత్యద్భుతమైన గ్రంథాలు రచించాడు. చాలా చేశాడండి పాల్కురికి సోమనాథుడు. అందులో పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణము ఒక అత్యద్భుతమైనటువంటి అధ్యాయంలో వివిధ పురాణముల నుంచి స్వీకరించినటువంటి శ్రీశైల మహిమని ఆయన చెప్తూ అక్కడ పరమేశ్వరుడు పంచముఖ స్వరూపుడి ఉన్నాడు అనే విషయాన్ని పురాణాధారంగా ఆయన చెప్తున్నది మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఏ దిక్కున ఏ ముఖం ఉందో అలా చూస్తే పంచముఖ స్వరూపమే శ్రీశైలం అనబడే ఒక మహాపర్వతము. ఇది శివస్వరూపమే. వలసి తదీయ సజ్జోజాత వదనము అలరి బ్రహ్మేశ్వరంబన పశ్చిమమున. ఇది నేను ఇప్పుడు మీకు ఆయన రచనలోకి తీసుకెళ్ళిపోయాను. ఈ తెలుగు ఆయనది, ఎవరిది? పాల్కురికి సోమనాథుడిది. వలసి తదీయ సజ్జోజాత వదనము అలరే బ్రహ్మేశ్వరంబన పశ్చిమమున. బ్రహ్మేశ్వరం అని చెప్పబడే పశ్చిమద్వారం స్వామి యొక్క సజ్జోజాత వదనం. వామదేవాంచిత వక్త్రంబు తనరే తా మహేశ్వరమనగ ఉత్తరమున. ఉమామహేశ్వరం అని మనకు చెప్తున్న మహేశ్వర క్షేత్రము, ఆయన వామదేవ వదనము ఉత్తరంలో ఉన్నటువంటిది. ఇది శాస్త్ర ప్రమాణంగా కూడా పశ్చిమం సజ్జోజాతం, ఉత్తరం వామదేవ, ఆ ప్రకారంలోనే వెళుతున్నారు. గురి దక్షిణమున అఘోర వక్త్రంబు. అఘోర వక్త్రం రుద్ర ఎత్తే దక్షిణం ముఖంతేన మహాం పాహి నిత్యం. ఇది శ్వేతాసూత్ర పరిషత్తులోని మంత్రం. గురి దక్షిణమున అఘోర వక్త్రంబు వరలే జ్యోతి సిద్ధవటనాథుడనగా. అక్కడ జ్యోతిర్లింగం అనే మాటని జ్యోతి అనే శబ్దంతో చెప్పెడుతున్నాడు ఆయన పాల్పురికి వారు. జ్యోతిసిద్ధవటనాథుడనగా. ఇక రమణ తత్పురుష వక్త్రము మహామహిమ అమరే తూర్పున త్రిపురాంతకంబనంగా. ఇక తత్పురుష వక్త్రం తూర్పు వైపు త్రిపురాంతకంగా చెప్పబడుతున్నది. కనుక నాలుగు ముఖాలు అయిపోయా, ఇంకా ఐదు ముఖం ఎక్కడ? తనరి ఈశాన వక్త్రంబు ఊర్ధ్వమున మల్లికార్జున నామంబు దాల్చి అన్నాడు ఇక్కడ. కనుక ఈశానలింగం ఏదయ్యా అంటే అతీతమైన తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి మల్లికార్జునుడే ఈశానలింగము. ఇది మనం చూడవలసిన పంచముఖ స్వరూపం. కనుకనే ఇక్కడి మహానుభావుడు ఆ నాలుగు దిక్కుల్లో ఉన్నటువంటి స్వామిని చెప్తూ క్షితిలక్ష కోట్లకును శివతీర్థములు కంటి. శ్రీశైలంలో మనం వెళ్ళలేని మహాలింగములు చాలా ఉన్నాయి, మనం చూడలేనివి. అక్కడ ప్రకటంగా అప్రకటంగా ప్రకటాప్రకటంగా కొన్ని లింగములు ఉన్నాయని వర్ణించారు పురాణములందు. అక్కడ స్వర్ణలింగములు, తామ్రలింగములు, స్ఫటికలింగములు, సర్వధాతులింగములు, జ్యోతిర్లింగములు ఉన్నాయట. కానీ ఇవన్నీ మానవ నేత్రాలకు కనిపించమట చిత్రం. కానీ సాధనలో మన దశ బట్టి మనం చూడగలిగే లింగాలు చూడొచ్చు. కొన్ని కోట్లు లింగాలు ఉన్నాయన్నాడు. ఒక్క మాటలో చెప్తే ఈ క్షేత్రమంతా కూడాను ఒక మహాలింగం. ఎన్నో లింగాలున్న మహాలింగమయ్యా. అది మన పాల్కురికి వారి భాషలో చూద్దాం, ఎంత అందంగా చూపిస్తున్నాడు. లింగమూర్తుల ప్రోగు లీలల లావు. అందమైన మాట లింగమూర్తుల ప్రోగు. ప్రోగు అంటే తెలుసు కదా, తెలుగు మాటలు కనుక మర్చిపోయి ఉంటాం లేదా తెలియకుండా ఉంటాయి. అది చెప్తున్నాను. ప్రోగు అంటే కుప్ప. లింగమూర్తుల ప్రోగు లీలల లావు. ఎన్నో లీలలు బలంగా ఉన్నాయట. మంగళత్వము నెల్ల మహిమలకి ఎల్ల. మంగళత్వాలకి మహిమలకి ఎల్లటది, అంటే దాన్ని మించిన గొప్ప మహిమలు ఏం లేవు, అన్నీ అక్కడ ఉన్నాయి. పరమార్థముల కాది ప్రమతుల వేది, సురతరువుల గుంపు సురభుల సొంపు. అక్కడ కల్పవృక్షాలు ఉన్నాయట తెలుసా మీకు, ఏవి కోరుకుంటే ఇచ్చేది. మనకు చూడడానికి పచ్చ చెట్లా కనబడచ్చు కానీ అందులో ఎన్ని కల్పవృక్షాలు మనకు తెలియదు. పైగా ఈయన కనబడ్డాయి ఎవరికి, చక్రపాండంగా అవి చూపిస్తానికి ఎలాంటి చెట్లు కనబడ్డాయో. సురతరువుల గుంపు సురభుల సొంపు. సురభులు అంటే కామధేనువులు, అవి అక్కడ తిరుగుతున్నాయట. అంతేకాదు శ్రీశైలంలో ఏ గోవైనా కామధేనువే అన్నాడండి, ఏ చెట్టైనా కల్పవృక్షమే, ఇందులో సందేహం లేదు. చింతామణుల పెళ్ళు, చింతామణులు అంటే తెలుసు కదా, ఏ కోరుకుంటే అది ఇచ్చేది. సిరి పుట్టినిల్లు శ్రీశైలం అన్నప్పుడే తెలుస్తున్నది, ఎందుకంటే కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అయిన భ్రమరాంబిక కొలువున్న తీరు గనక సిరి పుట్టినిల్లు. సంతసంబుల తీపు సత్యంపు రూపు అన్నాడు ఇక్కడ, ఎంత చక్కటి మాడుతున్నాడు. స్పర్శవేదుల రాశి ప్రత్యక్ష కాశి అన్నాడు ఇక్కడ. స్పర్శవేదుల రాశి, స్పర్శవేది అంటే తెలుసు కదా పరుషవేదులు, స్పర్శ నుంచే పరుష అనే మాట వచ్చింది, పసరు కాదు అది స్పర్శవేది, అదే పరుషవేది. స్పర్శవేదుల రాశి అంటే ఇనుమును కూడా బంగారం చేయగలిగే స్పర్శవేదులు. మన సిద్ధనాగార్జునుడు మొదలైన వాళ్ళు ఇంకా సిద్ధులు ఎంతమందో పరుషవేది విద్య కోసం శ్రీశైలంలో పరిశోధన చేశారని ఇప్పటికీ కొందరు ఆశపోతులు తిరుగుతూ ఉంటారు పాపం కష్టపడి. కానీ స్పర్శవేదికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పనికి మాలిన లోహాల్లాగున్న జీవుల్ని ఆయన స్పర్శ చేసి పరమాత్మనే బంగారంగా మార్చేస్తాడు, అది శ్రీశైలం అనుకున్న మహిమ. స్పర్శవేదుల రాశి ప్రత్యక్ష కాశీ అన్నాడు. అయ్యా ఇది శ్రీశైలం ప్రత్యక్ష కాశీ, అందులో ఏం సందేహం లేదు, కనబడే కాశీ ఇది. ఎందుకంటే కాశీ అంటే ప్రకాశ స్వరూపం చెప్పాను కదా. దర్శనంబున ముక్తి ధన్యత శక్తి అన్నాడు ఇక్కడ, ఎందుకంటే కాశ్యాంతు మరణాన్ముక్తి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే, చెప్పండి ఏది సులభం, ఇదే దర్శనం. అందుకు దర్శనంబున ముక్తి గనకే ప్రత్యక్ష కాశీ, దీనికి ఉన్న శక్తి ధన్యత. ఎవడు ఎందుకు వెళ్ళినా అది సాధిస్తాడు గనక ధన్యత శక్తి. అంతేకాదు ఇక్కడ తిరిగే వాళ్ళు మళ్ళా టూరిస్ట్ బస్సులు దిగిన వాళ్ళు కారు, మనకు తెలియకుండా తిరిగే వాళ్ళు ఎందరెందరో ఉన్నారు. వాళ్ళ కోసం తిరిగే ఓపిక మన శరీరాలకు లేదండి. వాళ్ళు ఎవరెవరు తిరుగుతారో చూపిస్తున్నాడు. దమితేంద్రియుల సీమ దాసుల ప్రేమ అన్నాడు. దమిత ఇంద్రియుల అంటే అర్థమైంది కదా, ఇంద్రియ నిగ్రహశీలురైన వాళ్ళు అక్కడ ఆ సీమలో సంచరిస్తూ ఉంటారు. పైగా దాసుల ప్రేమ, దాసులకి ప్రియమైన చోటది. దాసులు అంటే శంభుదాసులు, భక్తులకి ప్రియమైన చోటు. భక్తులకి శ్రీశైలం అనే మాట వింటే పులకించిపోతారు. అలా పులకించిపోయిన వాళ్ళు పండితారాధ్యులు వారు, మల్లికార్జున పండితారాధ్యులు. అదేవిధంగా మన పాల్కురికి సోమన ఇత్యాదులు ఎందరెందరెందరెందరో అండి, అక్క మహాదేవి మల్లన్న మల్లమ్మ ఇలాంటి వాళ్ళు ఎందరెందరో మనకు కనబడుతూ ఉంటారు. విమలత మురువు తత్వము పొట్ట పొరువు అన్నాడు ఇక్కడ. తెలుగు మాటలు ఇవన్నీ కూడా విమలత ముచ్చటగా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ నిర్మల జ్ఞానం. అంతేగా తత్వము దీని లోపల దాగి ఉన్నది. సంగీతముల గుత్తి శరణుల వృత్తి అన్నాడు ఇక్కడ. సంగీతముల గుత్తి, ఇక్కడ ఏ సంగీతాలు ఉన్నాయో మనకు మళ్ళీ రంగనాథుడు వినిపిస్తాడు, అక్కడ నేను చూపిస్తాను. సంగీతాలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయట ఇక్కడ. అంతేకాదు శరణుల వృత్తి, శరణులు అంటే శరణాగతులు, వారు ఇక్కడే వర్తిస్తూ ఉంటారు కనుక శరణుల వృత్తి. నిర్గతాఘుల దృష్టి నిత్యత పుష్టి అన్నాడు ఇక్కడ. నిర్గతాఘులు అంటే పాపము లేని వారికి కనబడేది అన్నాడు. నిర్గతాగుల దృష్టి వారికే దీని మహిమ తెలుస్తున్నది. స్వర్గంపు గరుసు మోక్షంబుల వెరసు, ఇది స్వర్గాల కంటే గొప్పదైనటువంటిది, మోక్షాలకు నిలయమైనది. శివయోగుల ఎరవు, శివయోగులకి చోటు, సిద్ధులకు వెరవు. ధ్రువ కీర్తి పెంపు నిత్యుల మతి ఇంపు, నిత్యుల మతి ఇంపు అంటే జ్ఞానులకి ఇంపైనది. నదుల చొచ్చిన ఇల్లు నగముల పెళ్ళు, ఎన్నో నదులు ఇక్కడ ఉన్నాయి. నగముల పెళ్ళు అంటే అనేక శిఖరములతో కూడినటువంటి పర్వతము. సదమలాత్ముల పేర్మి, సదమలాత్ముల నిర్మలాత్ముల హాయిగా తిరిగే చోటు శంకరు కూర్మి, ఆయనకి ఇష్టమైన చోటు. తపముల ఎల్ల తీర్థముల వెళ్ళి జప సమాధుల ప్రొద్దు సమయుల దుద్దు అన్నాడు ఇక్కడ. దుద్దు అంటే కేంద్ర భాగము అని అర్థం. జప సమాధుల ప్రొద్దు, జపాలకి సమాధులకి అంటే సాధనలకి యోగాలకి ఇదే, అందరూ కాలం ఇక్కడే వాటితో గడుపుతూ ఉంటారు, జపాలతో యోగాలతో కాలం గడిపే చోటు. అందుకే మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా శ్రీశైలం చేరగానే పొందిన అనుభూతి అంతా ఇంత కాదు. ఆ తన్మయత్వంతో ఆయన తపస్సు చేసిన చోటు ఇప్పుడు మీరు శ్రీశైలంలో చూడొచ్చు, కదలలేకపోయారు అక్కడి నుంచి. అందుకే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారు కూడా అసలే సన్యాసి, ఆ సన్యాసి అక్కడికి వెళ్ళాక ఒక మనస్సమాధిలోకి లేనమై ఇక్కడి నుంచి రానన్నట్ట. ఏదో మనపై దయతల్చి తర్వాత వచ్చారు. కనుక ఆదిశంకర భగవత్పాదుల వారు అక్కడికి వెళ్ళాక ఆయన దివ్యానుభూతి పొందడమే కాదు, ఆయన యోగ తారావళి అనే గ్రంథం రచిస్తూ సిద్ధిం తథావిధ మనోవిలయం సమాధౌ శ్రీశైల శృంగ కుహరేషు కదాను లక్ష్యే అంటాడు. ఇక్కడ స్వామి నీ గురించి ధ్యానం చేస్తూ ఉంటే నా ఒంటిని నేను మరిచిపోయి నా చుట్టూ పుట్టల కట్టినా తెలియని స్థితి కలిగి మనోలయం జరిగిన సమాధి శ్రీశైల శిఖరాల్లో నాకు ఎప్పుడు దొరుకుతుందో కదా అన్నాడు. అంటే యోగ సిద్ధి శ్రీశైలంలో కావాలని కోరుకున్నారు మహానుభావులు. అందుకే శ్రీశైలంలోకి వెళ్ళగానే ఆ గొప్ప జ్ఞాని హృదయం భక్తిగంగా ప్రవాహమై శివానంద లహరిగా ప్రవహించింది కదండి. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలంగితం భృంగిచ్చాటన నటనుత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవహ్లాదో నాదయుతో మహాసితమగు పంచేషణాచ ఆదృత సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విగరతాం శ్రీశైలవాసీ విభూ అని శివానంద లహరిలో కేంద్ర స్థానంలో పెట్టాడు కదా ఆయన. అందుకే ఇది జప సమాధుల ప్రొద్దు సమయుల దుద్దు. సమయులు సమయులు అనే మాట శ్రీ విద్యలో సమయాచార తత్పరా ఉన్నది కదా సమయులు. అంతేకాదు శివదీక్షలో ఉత్కృష్ట స్థితిని చేరిన వాడిని సమయులు అని అంటారు. శ్రీ విద్యలో శివ విద్యలో కూడా ఒకటే సమయులు. సమయుల దుద్దు అంటే వాళ్ళకి ఇది కేంద్రస్థానం. భక్తుల చెలువు విరక్తుల నెలవు. భక్తులు ప్రీతిపాత్రంగా ఉంటారు, విరక్తులు ఇక్కడే ఉంటారు. సుమా ముక్తిమంతుల త్రోవ మోదంపు చేవ అన్నాడు. ఇక్కడ భవసాగరము నావ పరముల త్రోవ శివభక్తి శిఖరంబు శ్రీ నగేంద్రంబు. ఎంత గొప్ప మాట చెప్పారండి, ఇది ఒక్క వాక్యం. శివభక్తి శిఖరంబు శ్రీ నగేంద్రంబు పీక్. శిఖరం అంటే పీక్, శివభక్తి యొక్క పరాకాష్ఠ శ్రీశైలం అంటే. కనుక శివభక్తి శిఖరంబు శ్రీ నగేంద్రంబు అటువంటి దివ్యమైన పర్వతం సుమా ఇది. అందుకే ఇక్కడ ఎన్ని కొండలు ఉన్నాయండి, అందులో ఒకటి శ్రీశైలం అంటే పాపం వస్తుంది. భువి ధరించిన ఎట్టి భూధరేంద్రములు, కొండలకి భూధరములు అని పేరు. ఎందుకంటే భూమికి ఇవి పట్టుకొమ్మలట, భూమిని బ్యాలెన్స్ చేయడానికి ఈ పర్వతములు సృష్టింపబడ్డాయట. విష్ణు పర్వతానామధిపతి అని చెప్పేటప్పుడు భూమిని భరించడం కోసం పర్వతములు, అందుకు భూధర్మలు అని పేరు. కానీ భువి ధరించిన ఎట్టి భూధర్మలు, కొండలన్నిటికీ భూధర్మలు అని పేరు, ఎందుకంటే భూమిని ధరిస్తున్నాయి. కానీ ఈ కొండను అలా అంటారా, ఇది శివు ధరించిన ఎట్టి సిరిగిరి సరియే అన్నాడు. భూమిని ధరించిన భూధరాలతో శివుని ధరించిన సిరిగిరిని, సిరిగిరి ఎంత మాట అండి, సిరి అనే మాటకి తెలుగు సిరి, సిరిగిరి అది జాను తెలుగులో విసిరేడు మహానుభావుడి పూల గుత్తిని సిరిగిరి సరియే. కాదండి మేము వెళ్ళాం, ఈయన చెప్పాడు కానీ అంతా రాయే. వాళ్లకు చివాట్లు పెడుతున్నాడు ఎవరు, పాల్పురికి. అకృతాత్మలకు శిలానికరమై తోచు సుకృతాత్మలకు లింగ నికరమై తోచు ఎచట చూచినా లింగములే అచలాధీశుని రూపములే అచలం మిది శ్రీశైలము దివ్యము మహాలింగమీ మహాగిరి. పర్వతమే ఒక మహాలింగం. అందుకే ఈ మాట ఎవరన్నారు, అను పురాణోక్తి తా నదియేల తప్పు. ఈ మాట పురాణోక్తి, ఇది ఎందుకు తప్పుతుంది అయ్యా నిజం. ఎందుకంటే ఎవరికి ఎలా కనబడుతుందో చూడండి, సామాన్యులకి రాయే, కానీ భక్తులకు కూడా మూడు రకాలుగా కనబడుతుందట. అనయంబు పూజాఫలాపేక్షితులకు కనుగొన స్థూలలింగ స్ఫూర్తి తోచు, అనయంబు యోగ సుఖాపేక్షితులకు కనుగొని సూక్ష్మలింగ స్ఫూర్తి తోచు, అనయంబు భక్తి సుఖాపేక్షితులకు కొనగొని పరమలింగ స్ఫూర్తి తోచు అన్నాడు. ఇక్కడ కేవలం పూజలు చేస్తూ బాహ్య దృష్టి కలుగుతూ భక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళే, బాహ్య దృష్టితో పూజ చేస్తూ పూజాఫలాన్ని కోరేవారికి ఇది స్థూలలింగంగా తోచుతుంది. తోచు అన్నాడు ఇక్కడ, చూచు వేరు తోచు వేరు. తోచు బుద్ధికి స్ఫురించడం, చూడడం ఏ కంటికైనా లేమైనా కూడా కనబడుతుంది, నీ సాధన బట్టి తోచడం ఉంటుంది. ఇదే స్ఫురణ, ఇదే ప్రచోదయ, గుర్తుపెట్టుకో. కనుకనే నీ సాధనలో భక్తితో ఆయన పూజిస్తే పూజాఫలంగా ఇది స్థూలలింగంగా కనబడుతుంట. అదే యోగ మార్గంలో నువ్వు వెళితే యోగ సుఖాపేక్షితులకు కనుగొని సూక్ష్మలింగంబు సూక్ష్మలింగంగా గోచరిస్తుందట. భక్తి సుఖాపేక్షితులకు, కేవలం పరమమైన ప్రేమ భక్తి కలిగిన వాళ్ళకి ఇది పరమలింగ స్ఫూర్తి పోల్చు అన్నారు. దీనికి మళ్ళీ ప్రమాణం చూడాలి అంటే ప్రమాణం చూపించారు ఎవరు? సోమన్ గారు. ప్రమాణంలో కూర్మ పురాణంలో తదీయం త్రివిధం రూపం అన్నాడు. ఆ లింగము త్రివిధం రూపం, స్థూల సూక్ష్మ పరమ అని మూడు రూపములతో ఉంటుంది సుమ. అందుకే ఇక్కడున్నవి క్షితి లక్ష కోట్లకును శివతీర్థములు గంటి. ఇక్కడ మన కథలో కూడా పురాణాల్లో ఏం చెప్తున్నారంటే పరమశివుడు పంచముఖములతో ఆవిర్భవించడమే కాకుండా అష్టమూర్తి లింగములుగా ఒక దిక్కుకు వెళ్ళే ఒక దిక్కునున్నట్టు ఇప్పటికే మనకు కనబడతాయి. మీరు వెళ్ళి చూడండి అష్టమూర్తి లింగాలు. ఇంకోవైపు స్వామి యొక్క ఇతర తత్వములకు మోక్షేశ్వర లింగములకు లింగం ఉందిట, ఇలాంటి కొన్ని లింగములు చెప్పారు. అంతేకాదు అక్కడ మల్లికా కుండమున కుండం ఉన్నదిట, ఇలాంటి కుండములు లెక్కలేని ఉన్నాయి, లెక్కలేని తీర్థాలు ఉన్నాయి. అక్కడ ప్రవహించే చిన్ని ధార కూడా ఒక మహాతీర్థమే. ఇలాంటి తీర్థములు ఎన్నున్నాయంటే క్షితి లక్ష కోట్లకును శివతీర్థములు కంటి. అంతేకాదు శక్తులు చతురప్ప పది కోట్ల శక్తి రూపులు కంటి. కోట్ల కొలది శక్తి రూపాలు కనిపించాయన్నాడు ఇక్కడ. పది కోట్లు కూడా అనంత వాచి. ఎందుకంటే పరమేశ్వరుని శక్తులు మూడు రకాలుగా ఉంటాయంటే సాత్వికి, రాజసి, రౌద్రి. తామసి అనడానికి సాత్వికి, రాజసి, రౌద్రి అని చెప్పబడుతున్నటువంటి శక్తులు. ఇందులో రౌద్రి శక్తులు 9 కోట్లు, తర్వాత సాత్విక శక్తులు అనంత కోట్లు, బ్రాహ్మీ శక్తులు, రాజసీ శక్తులు 18 కోట్లు అని మన కురుమ పురాణంలో చెప్తున్నారు. ఆ వెంటనే ఏం మాట చెప్తారంటే ఈ మూడు రకాల కోట్ల శక్తులు శివుని యొక్క శక్తులు అన్నాడు. ఈ శక్తులు ఎన్ని రూపాలు ధరించున్నాయో అన్ని రూపాలతో శివుడు ఉన్నట్టు. ఎందుకంటే శక్తి ఎన్ని రూపాలు ధరించినా శివుడే భర్త. అందుకే ఇక్కడ 10 కోట్ల శక్తి రూపుల కంటి. అంతేకాదు మనం చూడలేని దివ్య స్థలములు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. ఎన్నో కాంతిమయమైన వేదికలు, ఋషి వాటికలు, సిద్ధవాటికలు, తపోవాటికలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే దివ్య స్థలంబులను దివ్యలను పొడగంటి దివ్య యోగీంద్రులను దివ్య మహిమల కంటి. వాళ్ళ యొక్క మహిమలు యోగులు కనబడ్డారు. రంగొందు పాతాళ గంగనే పొడగంటి గంగ పాతాళంబు గంగ కలియుట కంటి. అంతేకాదు అక్కడ పాతాళ గంగ అని చెప్పబడుతుంది కృష్ణానది, కానీ నిజానికి అక్కడ గంగ పాతాళ లోకం నుంచి వచ్చి కలుస్తుంది అక్కడ. కనుక అది గంగ కలిసిన చోటు. అక్కడ గంగలో నాకేం కనబడ్డాయో తెలుసా? ముజ్జగాలు కనబడ్డాయి. గంగలో సాధనలు చేస్తూ కదలకుండా ఉన్న దేవతలు ఋషులు నాకు కనబడ్డారు అన్నాడు. మనకు ఒట్టి నీరు కనబడుతుంది కానీ ఈయనకి అది కనబడుతోంది. గంగలో త్రిజగముల్ కదలకుండుట కంటి. గంగ కదులుతోందండి, దానిలో సమస్త భువనములు కదలకుండా ఉన్నాయట. గంగలో సురమునులు కదలకుండుట కంటి పుణ్యకుండములెల్ల పులుపారునను కంటి. అనేక పుణ్యకుండములు ఉన్నాయి. పుణ్య జలములతోడ పొసగ ధారలు కంటి. పవిత్ర కుండములు, పవిత్ర జలధారలు. అంతేకాదు నాకు కొండ ఎలా కనబడిందంటే సరినొప్పు బంగారు శైలంబు కొనగంటి. నాకు బంగారు రంగుతో కనబడింది, అంటే హిరణ్మయమైన పర్వతం. అంతేకాదు అలా చూడగా చూడగా పరికింప నవరత్న పర్వతంబుల కంటి. కొన్ని రత్నాల పర్వతాలు కొన్ని కనబడ్డాడు దానిలో. అంటే ఒక్కొక్క రత్నముతో ఒక్కొక్క కొండ కొన. ఎనసి యోగ స్థలములెల్లచో పొడగంటి ఘన విలంబులు గుహలు గఫరంబులు కంటి. ఇవి అర్థమవుతున్నాయి కదా? కామరూపుల గిరుల గణకతో పొడగంటి. ఇవి ఒట్టి కదలని కొండలు కావుట. కొన్ని కామరూపాలు అన్నారు. అంటే ఆ పర్వత శిఖరాలు ఏ రూపమైనా ధరించి తిరుగుతూ ఉంటాయి, ఇచ్చారూపాలతో తిరుగుతూ ఉంటాయి. అవి కనబడ్డాయి. అంతేకాదు అక్కడ నా కల్పవృక్షాలు కనబడ్డాయి. అవి కామరూపులనున్న కల్పతరువుల కంటి. ఆ కల్పతరువులు కూడా ఏ రూపం అంటే ఆ రూపం ధరించి తిరుగుతూ ఉంటాయట అక్కడ శ్రీశైలంలో. పైగా చరపర్వతంబులును చరవృక్షములు కంటి. మన స్థిర పర్వతాలు, స్థిర వృక్షాలు తెలుసు కానీ ఈయన కనబడుతున్నవి కదిలే కొండలు, కదిలే చెట్లు కనబడుతున్నాయట. అవి దర్శనమిస్తున్నాయి ఆయనకి. అంతేకాదు ధరణి ప్రొద్దొక ఛాయ తరులు గిరులును కంటి. పగలు రాత్రి కూడా ఒకేలా కనబడేటువంటి వృక్షాలు, కొండలు కనబడుతూ ఉన్నాయి. పైగా ఎక్కడ ఎడమ లేకుండా కొండలు క్రిక్రిసిపోయి కనబడుతున్నాయి, ఎడమ లేకుండా వృక్షాలు కనబడుతున్నాయి. గిరులు నీడలు లేక క్రిక్కిరియ పొడగంటి తరులు నీడలు లేక తనరు చుండుట కంటి నీడ తరుగని శైల నికరంబు పొడగంటి. అంతేకాదు కొన్ని చోట్ల చిత్రం ఏంటంటే ఒకే చెట్టుకి అన్ని వృక్షాల ఫలాలు ఉండడం చూశాను, ఒకే వృక్షానికి అనేక వృక్షజాతులు ఉండడం చూశాను. ఇప్పటికీ ఇలాంటి దివ్య వృక్షాలు ఉన్నాయి. దానికి అన్వేషణ ఉండాలి, శోధన ఉండాలి, సాధన ఉండాలి. అందుకు వృక్షమొక్కటి సర్వ వృక్ష ఫలముల కంటి, వృక్షమొక్కటి సర్వ వృక్షజాతులు కంటి. అంతేకాదు నేను ఇంతకాలం పక్షులు, కొండలు, చెట్లు ఏవో వాటి మానవ పడున్నాయని అనుకున్నాను, కానీ అవన్నీ మల్లికార్జును కొలుచుకుంటున్నాయన్న విషయం నాకు ఇప్పుడు కనబడింది. అవి కొలుచుకుంటున్నాయి. కొలుచుకుంటున్నప్పుడు మా దగ్గర కదా మల్లికార్జునుడు ఉన్నాడు, మాదంతా మల్లికార్జున తేజంతో ప్రకాశిస్తున్నాం కదా అని చిందులేస్తున్నాయటండి. ఏమిటి? కొండ శిఖరాలు చెట్లు చిందులు వేస్తున్నాయట. నగపక్షి మృగతరులు నాట్యమాడుట కంటి, నగపక్షి మృగతరులు నాతుగొల్చుట కంటి, నరసురాసురులు మా నాతుగొల్చుట కంటి. నాకు మానవులే కాకుండా సుర అసురులు దేవతలు దానవులు అందరూ కూడా ఉమానాథుని కొల్చుట కంటి, అంటే భ్రమరాంబ సహితుడైన మల్లికార్జున స్వామిని వారందరూ కొలుచుకుంటున్నారు. హరివిధి ఇంద్రాదులట నభవు కొల్చుట కంటి, మామూలు దేవతలే కాదు దేవతలకు కూడా అధిపులైనటువంటి బ్రహ్మ విష్ణు ఇంద్రాదులందరూ కూడా అభవుడు అనగా శివుని కొల్చుట కంటి. అంతేకాదు రుద్రు కొల్చిన పెక్కు రుద్రులను పొడగంటి. ఈయన అసలు రుద్రుడు, సదాశివ రుద్రుడు. ఆయన నుంచి ఉద్భవించి భూమనంతటా వ్యాపించిన రుద్రులు అనేక మంది ఉన్నారు. సహస్రాని సహస్రసో ఏ రుద్రాది భూమ్యాం అని చెప్పుకుంటున్నాం. అనంత రుద్రులు ఉన్నారు, అనంత సంఖ్యాక రుద్రులు. వారికి నియామకుడు ఏకాదశి రుద్రుడు, వారికి నియామకుడు సదాశివ రుద్రుడు. ఇది అలా ఈ రుద్రుని కొలుచుకుంటున్న అనంత రుద్రుని చూస్తున్నాను. రుద్రు గొల్చిన పెక్కు రుద్రులను పొడుగంటి, రుద్రగణముల వివిధ రూపధారుల కంటి. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ భో నమో నమః. అక్కడ బహువచనం చెప్పింది రుద్రం. కనుక వివిధ రూపములతో సంచరిస్తున్నటువంటి రుద్రగణముల్ని చూశాను. రూఢి తపములు చేయు ఋషులనే పొడగంటి, అనేక మంది ఋషులు రూఢిగా అంటే నిశ్చలమైన శ్రద్ధతో తపస్సు చేస్తున్నారు. అంతేకాదు ఆ ఋషులు వాళ్ళు చెప్తున్న వేదములు మోగుతున్నాయి. అసలు కొండల్లోంచే వేదనాదాలు వినిపిస్తున్నాయట ఈయనకి. అందుకు కూడి మ్రోసెడు వేద ఘోషంబు పొడగంటి, సురధుంధువుల మ్రోత సొంపార పొడగంటి. ఎన్ని సందళ్ళండి శ్రీశైలంలో, వినగలిగే చెవులు ఉండాలి, కనగలిగే కళ్ళు ఉండాలి, ఇన్ని పొందగలిగే భక్తి ఉండాలి, దానికి స్వామి కృప ఉండాలి. అందుకు సురధంధుబల మ్రోత సొంపార పొడగంటి, సురసతులు నాట్యంబు సురిది నాడుట కంటి. దేవతలందరూ తమ కళలు ప్రదర్శిస్తున్నారు, అందుకే సంగీతాలన్నీ అక్కడ ఉన్నాయి. సంగీతములు గుత్తి ఇక నాట్యాలు అంగికమ్ముగనాడు భృంగీషు పొడగంటి, మంచి శరీరంతో దాన్ని చక్కగా ఆహార్యాదులతో అలంకరించుకుని చతుర్విధ అభినయములతో, అంటే ఆంగిక వాచిక ఆహార్య సాత్విక, ఇది చతుర్విధ అభినయములు. అందుకే అంగికమ్ముగా అంటే ఉపలక్షక న్యాయం అంటారు, ఒకటి చెప్తే మిగిలిన మూడు గ్రహించాలి. ఆ విధంగా నర్తిస్తున్న భృంగీశ్వరుని చూశాను. శివుడు ప్రమదగణాల్లో ముఖ్యుడు. సంగీతనాదములు సకల దిక్కుల కంటి, నారద తుంబురాదులందరూ సరస్వతి మొదలైన వారందరూ స్వామిని గానం చేస్తున్నారు. అసలు సంగీతమే ఆయనది, నాదతను మనిషం శంకరం అన్నారు కదండి. కనుక సంగీతం అక్కడ కనబడుతోంది. పరగ శ్రీశైలంబు భావమున పొడగంటి, బాహ్యమున పొడగంటి కాదు భావమున పొడగంటి. క్షేత్రయాత్ర రెండు విధాలట, బాహ్యయాత్ర భావయాత్ర. భావయాత్ర ఉపాసనా దృష్టి ఉన్నవాడికి వస్తుంది, బాహ్యయాత్ర మల్లంటి కళ్ళు ఉన్నవాడికి వస్తుంది. కనుక ఇది భావయాత్ర. దురితంబులన్నయును తొలగిపోవుట కంటి, నా పాపాలు భస్మి పట్లవడం నాకు కనబడింది అన్నాడు. ఇక్కడ అయ్యే గనుకనే కనబడుతున్నాయి. శ్రీ పర్వతేంద్రంబు శిఖరంబు పొడగంటి, ఇప్పుడు పరమశిఖరాన్ని చూస్తున్నాను నేను. ఆ శిఖరం పైన కనబడుతున్నాడు ఎవరు? శ్రీ పార్వతీనాథు చేరి కొల్చుట కంటి. ఆ పార్వతీనాథుణ్ణి చూస్తున్నాను. ఆ పార్వతీనాథుడిగా కనబడ్డ అతడు ఆ దివ్యలింగంబు నర్చింపపడగంటి, సమస్తము కూడా ఆ దివ్యలింగా నర్చిస్తున్నాయి, వారితో పాటు నేను అర్చిస్తుండడాన్ని నేను చూశాను అన్నాడు. చాలా చెప్తా. మోదమున సాయుధ్య ముక్తినీయగ కంటి, ఆయన నాకు సాయుధ్య ముక్తినిస్తున్నాడు. పర్వతలింగంబు ప్రాణేశ్వరుడని కంటి, ఇది పర్వతలింగం అన్నాడు ఇక్కడ. ఈ పర్వతలింగము ఎవరో కాదు, ప్రాణేశుడు. లోకంలో ప్రాణేశ్వరుడు ఎవడండి? కొందరు పైచాలు వచ్చినప్పుడు ప్రాణేశ ప్రాణేశ్వరి అని అంటారు. ప్రాణాలకి ఈశత్వం మనమికి మనకే లేదు, మరొకడికి ఎలాగొస్తుందండి? ఎప్పుడు ప్రాణం వస్తుందో ఎప్పుడు పోతుందో మన చేతిలో ఉందా? ఈశాన ప్రాణద ప్రాణం జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి ప్రాణోభావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ ప్రాణోభావ రుద్రాహ. శృతి ప్రాణస్వరూపుడు రుద్రు చెప్తున్నది. కనుక ప్రాణాలకు ఈశ్వరుడు పరమేశ్వరుడే, గుర్తుపెట్టుకోండి. ప్రాణేశ్వరుడు ఆయనే, అమ్మగా పిలిస్తే ఆయనే ప్రాణేశ్వరి. అందుకే ప్రాణేశ్వరి అనే మాట మీరు లలిత శాస్త్రంలో చూసుకోవచ్చు. ఉందా లేదా? ఆవిడనాలి ప్రాణేశ్వరిని, ఆయననాలి ప్రాణేశ్వరుడు. మన ప్రాణాలకు ఈశ్వరుడు ఆయనే. అంతేగాని ఎవడి చేతిలో పెట్టద్దు, వీళ్ళ వల్ల ఏం లాభం లేదు. ప్రాణాలు ఆయన చేతిలో పెడితేనే హాయిగా ఉంటుంది. అప్పుడే అనాయాసైన మరణం వినాధన్యైన జీవనం దేహాంతే తమ సాయుధ్యం దేహమే పార్వతీపతి అనగలం. అందుకు ప్రాణపతి ఆయన ఒక్కడే, అది దివ్యమైన మాట. అందుకే ప్రాణేశ్వరుని చూశాను. అందులో శైవ సంప్రదాయంలో ప్రాణలింగం అని ఒక మాట ఉన్నది, అది తెలిస్తే ఇది తెలుస్తుంది, అది కూడా తెలియజేసుకుందాం. పర్వతేశ్వరు హృదయ పద్మ నిలయుని కంటి, ఈయన పర్వతేశ్వరుని హృదయ పద్మంలో ఉన్నట్ట. అంటే ఈ కొండ అంతా పర్వతేశ్వరుడు, అంటే పర్వతాల్లో గొప్పవాడు. ఎందుకంటే పర్వతేశ్వరుడు అయ్యాడండి, ఎన్నో పర్వతాలు ఉంటూ ఉంటే ఈయన పర్వతేశ్వరుడా అంటే శివుణ్ణి ఉంచుకున్న పర్వతం కంటే గొప్ప పర్వతం ఉంటుందా? కనుక ఈయనే పర్వతేశ్వరుడు. ఈ పర్వతేశ్వరుడు హృదయ పద్మంలో ఉన్నట్ట ఆయన. అంటే పర్వతేశ్వరుడు హృదయ పద్మంలో శివుడు ఉన్నట్ట. ఎవడు ఈ పర్వతేశ్వరుడు? ఆయన హృదయ పద్మంలోకి ఎలా వెళ్ళాడు అంటే శ్రీశైలం ఎలా వచ్చింది, ఈయన మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చింది కావాలి కదా. శివపురాణంలో ఒక చిన్న కథ చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి చిన్న అలక పెట్టి వెళ్ళిపోతే తల్లిదండ్రులు ప్రేమ ఆపుకలకి వచ్చాట భూమి మీదకి. ఆ వస్తువు ఈ తోవల ఆగేట, ఇక్కడ ఎందుకు ఆగాలి అది ప్రశ్న. కానీ శివపురాణం దీనికి సమాధానం చెప్పదు. దేవతలందరూ ఇక్కడ ఉండయ్యా ఉండవయ్యా అని అన్నట్ట. మీకంటే ముందు కొండ అడుగుతున్నాడు, ఉండడానికే వచ్చా నేను, జ్యోతిర్లింగమై ఉంటా, ఇవి శక్తిపీఠమై ఉంటుంది అన్నారు. అప్పటి నుంచి ఉన్నట్ట వాళ్ళు ఇద్దరు కూడా. ఇది మల్లికార్జునుడు అనే పేరుతో ఉన్నాడని ఇంతే చెప్తుంది శివపురాణం. కానీ మల్లికార్జునుడు అనే పేరుతో ఉండాలి ఎందుకు, ఈ కొండకే ఎందుకు రావాలి అంటే మరికొన్ని పురాణాలు సాయం కావాలి. ఆ సాయం తీసుకుందామా మరి? అందుకు ఇక్కడికి మనకి చక్రపాణి రంగనాథుడు చెప్పినటువంటి శ్రీశైల మహిమ అనే చాప్టర్ పూర్తయిపోయింది. శివపారమ్యం, శ్రీశైల మహిమ, ఈ రెండు భాగాలు పూర్తయిపోయాయి. మొత్తానికి శ్రీ పర్వతేశ్వరు హృదయ పద్మం, పద్మ నిలయుని కంటి కావాలి కదా. కనుక పర్వతేశ్వరుడు ఎవరు, ఆ పద్మనిలయుడు మల్లికార్జునుడు ఎలా అయ్యాడు, ఒక అందమైన కథ ఇది, అద్భుతమైన కథ, పరమేశ్వరుని కృపను చెప్పే కథ. ఆ కథ వింటే చాలు ధన్యమవుతా ఉంటా.
సర్వం శ్రీ మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. నమః పార్వతీపదే హర హర మహాదేవ.